குரு விஷ்ணு குரு தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரப்ரஹ்மா தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. ஸ்ரீ குருதேவனுக்கு மாதாஜிக்கு ஸ்ரீ மாதாஜி அந்த போகுது. ఎందుకంటే ఇవాళ మదర్స్ డే అంటే ప్రతి కొడుకైన వాడు కొడుకంటే బాగుంది పుత్రుడైన వాడు తల్లిని స్మరించే రోజు. తల్లి చిరస్మరణీయమైనది ఎందుకంటే ఆమె నవమాసం మోసి మనకు జన్మనిచ్చిందండి. కాబట్టి అట్టి తల్లికి శిరసా నమస్కరిస్తూ ఏమంటే ఈ తల్లి కాక భౌతికమైన తల్లి కాక ఇంకో తల్లి ఉంది సుమా. ఈ తల్లి నవమాసం మోసింది కానీ ఆ తల్లి మీరు ముక్తి పొందేదాకా మోస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మ అనే పదానికి చాలా విశిష్టమైనటువంటి అర్థం ఉంది. భౌతికమైన తల్లి భౌతికమైన తల్లి మాతాజీ కూడా అన్నారు ఇందాక మాతృమూర్తి మరి తండ్రి తండ్రి ఉన్నాడు. కానీ వీటికి భిన్నంగా ఒక మాతృమూర్తి ఉంది. ఇతన్నిటికి భిన్నంగా ఉంటున్నాను గోవింద స్వరూపిణి. ఎవరైతే గోవింద స్వరూపం దాల్చారో వాళ్లే నిజమైనటువంటి గర్వులు తప్ప మిగతా వాళ్ళంతా కర్మ చేసిన తల్లులు తప్ప నిజమైన తల్లులు కారు. ఎందుకంటే హైదరాబాద్ పేపర్ తెలిస్తే చెత్తకుండిలో బాలుని విసిరేశారు నిర్దాక్షిణంగా. కుంతిదేవి కొడుకుని వదిలిపెట్టింది. అలాగే పక్షులు కూడా కోకిల వచ్చి కాకుల గూట్లో గుడ్లు పెట్టి పరిగెత్తిస్తుంది. సింహం కూడా తన పిల్లలను ఆకలితే తినేస్తుంది. పులి ఆ పనిచేస్తుంది. పాము కూడా అదే పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ తల్లి అనేది అమ్మ అనేది భౌతికంగా ఒక మాటే తప్ప నిజమైన అమ్మ ఎవరంటే సమర్థులు చెప్తారు. సమర్థ రామదాస్ గారు చెప్తారన్నమాట ఈ అమ్మ ప్రేమ. ఏ స్త్రీ కూడా తన పుత్రుడుగా ఇవ్వదాలదు. అది గురుదేవులు ఆ పాత్ర పోషిస్తూ ఆ మాతృత్వాన్ని ఆ మాతృ ప్రేమను మనకి ఇవ్వగలిగే సమర్థులు ఆయన ఒక్కరే. ఎందుకంటే ఆయన ప్రేమలో కాలుష్యం ఉండదు. గీతాచార్యులు కూడా చెప్తారు పితామహ అహమస్య జగత్తు మాతా దాత పితామహ. నేనే తల్లిని నేనే తండ్రి నేనే తాతయ్యని అని మనమేమంటాం త్వమేవ మాత పితామేవ మనమంటాం. మన భావం ఎంత సరైందో ఆయన చెప్పేది ఎంత సరైందో ఒక్కసారి మనం బేడీ చేసుకుని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిగా గురుదేవుడు పోషించే పాత్ర మన చేయి పట్టుకొని నడిపిస్తారు ఆయన. ఇది పరమ సత్యము. తండ్రిగా కటువుగా ఒక మాట అంటారు. ఎందుకంటే మంచి మాటలు వినరు. కొందరు పిల్లలు మంచి మాటలు చెప్తే వినరు. కొందరు కొడితే కానీ వినరు. కొందరు శిక్షిస్తే కానీ వినరు. కొందరికి ఆస్తిని ఎరగా చూపించి వచ్చి చేసుకుంటారు వాళ్ళు తాతయ్యది. కాబట్టి గురుదేవుడు ఆ తాతయ్య పాత్ర కూడా పోషిస్తున్నాడు. నా వద్ద ఇంత ఉన్నది ఇంత జ్ఞానం ఉన్నది నా తర్వాత నా అంతటి వాడు నువ్వు కావాలి దాని యోగ్యతను సంపాదించుకోవాలి అని చెప్తుంటామాట. కాబట్టి ఇక్కడ తల్లి అనే పాత్ర అమ్మ అనే పాత్ర ఎంత విశిష్టమైందంటే, నీకు శ్రీ గురుదేవులు సగుణంగా ఉన్నప్పుడు ఒక చక్కటి ఎగ్జాంపుల్ అన్నమాట. ఒకసారి ఇక్కడ రెండో దీంట్లో రోజు జ్ఞానదేవుల అనుభవం మేము పారాయణ చేసేవాడు. ఆయన చక్కటి దానిని ఆస్వాదించి ఆనందపడేవాడు. అయితే మదాలస మాట జ్ఞానదేవుడు చెప్తాడు, మదాలస లాంటి తల్లి ఉండాలి, మిగతా తల్లులు తల్లులు కారు. వాడు కేవలం జన్మ ఇచ్చా తప్ప, ఎందుకు కర్మ చేసి జన్మనిచ్చా తప్ప మిగతా తల్లులు తల్లులు కారు. ఎందుకంటే మొన్న మా ఇంటికి ఎవరో వచ్చారు, పిల్లల్ని తీసుకొచ్చారు, చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చారు. పిల్లలందరినీ పరిచయం చేసి చివరి పిల్లల్ని పరిచయం చేసినమాట ఆమె. వీరు పుట్టకూడదు, ఎన్నో మందులు మింగానండి, ఆయన పుట్టారు దరిద్రుడు అని చెప్పి. మరి ఇది మాతృత్వం అనబడుతుందా? గురుదేవుడు ఎప్పుడైనా పొరపాటున వీడు పనికి రాని శిష్యుడు అని అన్నారా ఆయన నోట మాట? ఎందుకంటే తల్లి అనేది చాలా ఉత్తమమైన పాత్ర. కాబట్టి ఆ స్థానాన్ని మహారాష్ట్రలో భక్తులందరూ భగవంతునికి, గురువుకి, గురు మావులి, గురు తల్లి అని అన్నారు. తూ మాజీ మావులి, ఓ విచల నువ్వు నా తల్లివి, హే గురుదేవ నువ్వు నా తల్లివి. ఎందుకంటే తల్లి ప్రేమలో, ఎందుకంటే ఏ తల్లి కూడా నా కొడుకు సన్యాసి కావాలని ఏ తల్లి కోరుకోదు. వాడు డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో, లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ కావాలో, పెద్దగా ఇది కావాలి అని కోరుకుంటుంది తప్ప సన్యాసి కావాలి అని ఏ తల్లి కోరుకోదు. కాబట్టి తల్లి అనేది ఒక పెద్ద అసెట్, అట్ ది సేమ్ టైం ఒక పెద్ద లయాబిలిటీ కూడా. అందుకనే ఈ తల్లి ప్రేమ తనను ఎక్కడ బంధిస్తుందో అని శంకరాచార్యులు కూడా మొసలి చేత కాలు పట్టించుకోవాల్సి వచ్చింది. తల్లి తనకు సన్యాసం దీక్షిస్తే తప్ప మొసలి తను వదలదని చెప్పారు శంకరాచార్యులు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో తల్లి యొక్క పాత్ర ఎంత గొప్పదో అది శ్రీ బాబుజీ నేను చదువుతున్నప్పుడు చెప్పారన్నమాట. జ్ఞానదేవులు చెప్తారు, తల్లి ఉంటే మదాలస లాంటి తల్లి ఉండాలి. మరి ఆయన తల్లి తల్లే కదా, మా అమ్మ లాంటి అమ్మ ఉండాలని ఆయన చెప్పలేదు. ఎలాంటి తల్లి ఉండాలి? మదాలస లాంటి తల్లి ఉండాలి. అనుకుంటే నేను అది చదువుతుంటే బాబుగారు వెంటనే ఒక్క నిమిషం ఆపు అన్నారు. ఏంటి ఆమె పేరేంటి అంటే మదాలస అంటే క్షణకాలమైన కళ్ళు మూసుకొని తనలో తాను మదాలస 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 అని తనలో తానైన ఆ విధంగా పురస్కరణ చేసుకుంటే అప్పుడు నాకు అనిపించింది తప్పకుండా దీంట్లో ఏదో విశేషమే అయి ఉండాలి. మదాలస అంటే ఆయన ఎంత సంతోషించారు ఆ పేరు వినగానే. మదాలస నన్ను అడిగారు మదాలస గురించి నీకు తెలుసా అని చెప్పి. ఆమె ఒక వ్యక్తి అని తెలుసు కానీ ఆమె ప్రేమ గురించి నాకు తెలియదండి. ఎందుకంటే మేము కూడా ఎప్పుడు ఆ ప్రేమను పొందలేదు. తల్లి అంటే ఏంటి? టైం కన్నం పెట్టేది, తైకి బట్ట స్నానం చేపించి మనకు బాగుగా చూసే దానికి తల్లి అనుకుంటున్నాము. వాస్తవానికి ఆమె తల్లి కాదు, గురుమాతే గురుమాత, నిజమైన గురుమాత. ఏ గురువాక్యముల చేత, ఏ ప్రబోధం చేత మెలకు వస్తుందో, ఆత్మస్థితి గుర్తుకొస్తుందో, మీరు రోజు వినే మాట్లాడుతూ దానికి నిజమైన అర్థం ఎవరు చెప్పగలరు? అది గురువాక్యములు, అది గురుమాత యొక్క వాక్యములు. ఆయన ఆయన వచనములకు, ఆ వచనములు చెవితో కలియగానే మీలో ఉన్న ఆత్మవస్తు మేలుకుంటుంది. ఆ తల్లి తన ఒక్క పిలుపుతో నా పుత్రుడు ఆ మేలుకోరా అనేదంతా మీకు మేలుకొస్తుంది. ఆత్మ జాగృతి, ఆత్మను అవతరింపజేసేటువంటి మహామంత్రము గురుముఖత వచ్చే మంత్రం. మిగతా వాళ్ళు నాకు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి కోటి నుండి చెప్తూ. ఒకసారి ఇట్లాగే సత్సంగం పెడుతుంటే అప్పుడు ఆఫీస్లో సెలవు లేదు నాకు, వారం అయిపోయి 10 రోజులైంది ఉన్నాను. బాబుజీని అడిగితే బాబు నాకు సెలవు ఇప్పిస్తారంటే అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ అంజయ్లాగా ఆయన అంజయ్లాగా మాట్లాడారన్నమాట. అదే పక్కకు పెట్టాయా ఏం పోతా ఆఫీస్కి అలాగే అన్న చెప్పారు. మళ్ళీ 10 రోజుల తర్వాత ఇక నాకు ఆఫీస్ నుంచి కూడా లెటర్ వచ్చింది, మీ మీద యాక్షన్ ముందు తీసుకోకూడదు అని చెప్పి. సరే అది కూడా మాట్లాడుకుంటున్నాం. ఇవాళ సాయంత్రం బాబుని సెలవు పెడతాము, ఈ కారణం చెప్తే దర్శనకి ఆయన వెళ్ళిపోమంటారు. ఎందుకంటే మా ఉపాయాలు మాకు ఉండేది, ఆయన ఉపాయాలు ఆయనకు ఉండేవి. సాయంత్రం కూర్చున్నప్పుడు సత్సంగం అయిపోగానే బాబుజీ సెలవు అడుగుతాం. కానీ ఆ రోజు సత్సంగం సాగి సాగి ఇంకా ఏంటి ఇంకా ఏంటి అంటే 1 గంట అయింది, 10 గంటలు అయిపోతుంది సత్సంగము, 1 గంట అయింది. ఇంకా ఈ జేబులో ఏం పెట్టావు ఆ జేబులో ఏముంది అని అడుగుతున్నారు. మొత్తానికి 1 గంట సత్సంగం అయిపోయింది. ఒక్కోరే నేను కూడా కాలు దండం పెట్టుకుని
జేబుల్లో అంటే స్వామివారి దగ్గర సేవకు ఉపయోగపడేటువంటి జ్ఞానదేవుని యొక్క అనుభవాలు, మరాఠీ నుంచి తెనియించినటువంటి మంచి మంచి సందేశాలు అన్ని రాసుకొచ్చి జేబులు నింపుకుంటుండేవాడు అన్నమాట. ఇది ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలి, అసలు పైన ఇంకో మూత కూడా ఉంటుంది ఆ జేబుకి. ఇవాళ షర్ట్కి ఆ మూత లేదు, 2 జేబులకి పైన ఒక మూత కూడా ఉంటుంది చక్కగా బాగా. అందులో ఈయన ఆ జేబులు ఏం పెట్టాం, ఈ జేబులు ఏం పెట్టాం, ఇంకా ఈ లాగు జేబులు ఏం పెట్టాం అని మొత్తం అంతా అంటే తడుగు అంతా లోపల ఏముండదు. అది జేబులంటే అందరూ అనుకునే ఖర్చు పెడితే ఖర్చు అయిపోయేటువంటిది అటువంటివి కాదు అనుకుని, ఒక జేబు అంటే అందరికి అదే గుర్తుంటుందని స్వతంత్రించే చెప్పడానికి ఏ గురుదే.
ఇది కూడా నాకు ఉపమానం, ఎందుకంటే నేను ఎక్కడ తప్పు మాట్లాడుతాను అంటే మా మాతాజీ అమ్మ కరెక్ట్ చేస్తుంటమాట. ఇది ఈ విధంగా మాట్లాడాల్సింది, ఇట్లా మాట్లాడావు చెప్పి అమ్మ ఎక్కడెక్కడ మనం కరెక్ట్ చేస్తుంటారు. అయితే ఆ రోజు పట్టుదలని చెప్పాను, రోజు వెళ్ళాలి నేను, నాకు ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. ఆయన దానికి పువ్వు అనలేదు ఆనలేదు, వాడికి ఉండబట్టి బాబు జీతం నష్టం వస్తుంది నాకు అంటే, ఇప్పుడు ఆయన హాయిగా చారిగిలో పడి కూర్చుని ఆయన వేసి కూర్చొని వెంటనే కూర్చొని జీతం నష్టం వస్తుందా, చలో వెళ్ళిపో 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 జీతం నష్టం వస్తుంది వెళ్ళిపో, జీవితం నష్టపోతుంటే బాధలేదు, అరే జీవితం పోతే మళ్ళీ రాదురా, జీతం మళ్ళీ వచ్చే నెలలో సంపాదించరా, జీవితం మళ్ళీ రాదురా, వెళ్ళిపో వెళ్ళిపో, ఉంటే ఉండు వెళితే వెళ్ళిపో, నేను ఒక కాలం ఏమి చేస్తాను ఒక కాలం ముందు ఇస్తామాట, ఉండమంటున్నారా పోమంటున్నారా అని చెప్పి. అప్పుడు నాకు జీవితానికి జీతానికి, ఎందుకంటే ఎన్నో మార్లు విన్నాం జీతము జీవితం అని, కానీ ఆ మేలుకొలుపు నాకు అప్పుడు కలిగి అనమాట. జీవితం అంటే ఏంటి, జీతం తెచ్చుకుని తింటమేనా కాదు, జీవితానికి ఒక అర్థం ఉంది. ఆ తర్వాత నేను నిశ్చయించుకొని సరే ఇంకా ఆయన అడిగేదాకా వెళ్ళకూడదు అని చెప్పి అక్కడికి కూర్చున్నాను. 2 రోజులు కనిపించి మళ్ళీ అడిగారని, ఎట్లా వెళ్ళిపోతానో ఎందుకు వెళ్ళిపోలేదు అని చెప్పి. జీవితం అంటే మీరు నిన్న కళ్ళల్లో అంజనం వేసి చెప్పారండి, అప్పటిదాకా తెలియదు రోజు వినే మాట ఇది జీతము జీవితం అని. కానీ జీవితానికి
అర్థమైందా, కళ్ళల్లో అంజనం వేసి చెప్పారు బాబు జీవితం అంటే ఏంటో, నాకు నువ్వు చెప్పిన మాట అది నువ్వు పట్టుకోవాలి.
అయితే ఇంత కరెక్ట్ గా మనకు, ఎందుకంటే తల్లి చెప్పింది జీవితం సంపాదించాలా మంచి బాగా ఇల్లు కట్టుకో, ఈయనేంటి ఇల్లు ఇల్లు వదిలి రమ్మంటున్నారు. ఒకసారి నేను చెప్పానమాట ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది తాళమేసి రా అన్నారు, ఎందుకంటే ఆయన మాటలు చాలా విచిత్రంగా ఉండేవి. నేను కూర్చొని ఎక్కడ మూల కూర్చో ఒక 4-5 గంటల సేపు ఆలోచిస్తే కానీ నాకు అది అర్థమయ్యేది కాదు, ఇంట్లో ఇబ్బంది ఉందా అయితే తాళమేసి రాని దానికి ఏమర్థం చేసుకోవాలి నేను, ఇంటి తాళమేమంటే ఏంటి నీ తలంపులకు తాళం వేసుకో. ఇక్కడ వచ్చినా ఇల్లు దరిద్రం ఇంటికి మరవలేదు, ఇక్కడ ఎందుకు వచ్చినావు? ఇల్లు వాకిలు మర్చిపోవాలని వచ్చావు, అన్ని మర్చిపోయి హాయి ఉండాలని వచ్చావు.
నీ తలపులకు తాళం వేయమన్నారు. అది అంటే ఇంట్లో ఇబ్బందులుగా ఉన్నాయి బాబు. అంటే ఇబ్బందులుగా అన్నావు, ఇబ్బందులేనా భయ్యా? అంటే ఇంటికి తాళేసి రమ్మన్నారు. ఇంటికి తాళం అనేటువంటి ఏమిటి? ఇక్కడికి వచ్చినా కూడా ఇంటి గురించి తలపులు ఇంకా పోలా, కాబట్టి తలపులకి తాళం వేయమన్నారు అని అలా చక్క గురుదేవుని సందేశమైంది.
ఆ తర్వాత రెండో రోజు ఏమైంది, మళ్ళీ ఇట్లాగే మధ్యాహ్నం సత్సంగం జరుపుకుంటే ఆయన చెప్పారు, తక్షణం హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు సాయంత్రం ప్రయాణం చేయి, మళ్ళీ పొద్దున్న ఇక్కడికి రాని. నాకు నిజంగా అర్థం కాలేదు, ఈయన ఇప్పటిదాకా ఉండమన్నారు, ఇప్పుడు తక్షణం వెళ్ళిపోతున్నారు అనేసరికి సరే మధ్యాహ్నం వెళ్ళి రాత్రి ఇంటికి వెళ్ళేసరికి నాకు తెలిసింది మా ఆవిడ మంచాన్ని పడింది. ఏదో పొద్దున నీళ్లు కాచి పట్టుకుని పోతుంది, కాలు దారి కింద పడి ఇలాంటి దీన్ని తలకాయ కలిగి దెబ్బ తగిలి చాలా అది ఘోరమైన స్థితిలో ఉందని చెప్పి ఆ పూట కాస్త వైద్యం చేయించేసి రెండో రోజు మేము ప్రయాణమై వచ్చామన్నమాట. మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారని అడిగారు. ఏం చెప్తాము, ఎలా ఉన్నారంటే ఎలా ఉందో తెలుసుకున్నానికి ఎలా ఉన్నారో తెలియదు, ఎట్లా చెప్తాను అయ్యా? ఇది జరిగిందంటే నిన్నట్టు చరిత్ర ముగియాల్సింది, చరిత్ర కంటిన్యూ అవుతుంది. కాబట్టి గురు సన్నిధిలో ఇక్కడ ఉన్నామంటే నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే, ఆయన చేయాల్సింది ఆయన చేస్తారు. తెలుసుదా, నువ్వు వెళ్ళిన తర్వాత నీ ముందు ఆ విశేషం జరిగినా కూడా నువ్వేమి చేయలేని స్థితి కాదు. ఎందుకంటే చూస్తూ డాక్టర్లు ఏమైనా నమ్మకం పెంచుకుంటావు తప్ప, ఆ డాక్టర్ మంచోడు ఈ డాక్టర్ మంచోడు వీడే అనే వాళ్ళ మీద నమ్మకం పెంచుకుంటావు తప్ప, నువ్వు ఎవరి మీద విశ్వాసం పెంచుకోవాలో వాళ్ళ మీద విశ్వాసం పెంచుకోవాలి. అండర్స్టాండ్ అంజయ్య గారు అన్నారు. అప్పుడు కొంచెం మనసు చాలా రిలీఫ్ అనిపించింది అన్నమాట. ఆయన ఎప్పుడు కూడా నన్ను ఏదాగి అని ఎప్పుడు పిల్లలు చాలా చక్కగా చీఫ్ మినిస్టర్ గారు అని పిలిచేవారన్నమాట. ఎంతో ఎంతో
అండర్స్టాండ్ అంజయ్య గారు అన్నట్టు ఎంత డీప్ గా తత్వాన్ని గురించి మా గురు సోదరుని నిలబెట్టి మంచి మంచి ఎంతో ఒక అలౌకికమైనటువంటి మరి స్థితి తీసుకెళ్తూ ఉండేవారు గురుదేవులు. ఒక్కసారి మమ్మల్ని తీసుకొచ్చి అంజయ్య గారు ఆ మినిస్టర్ గారు అని, ఇంకా ఆ తర్వాత కడుపు పెట్టు నవ్వించేవారు అన్నమాట. అది అన్ని రకాల కూడా శ్రీ గురుదేవుడి సన్నిధిలో అది అనుభవించినటువంటి జీవితమే జీవితం అని
చెప్తే, ఇక్కడ ఈ ప్రేమతో మనం పోలిస్తే నిజంగా ఒకసారి పోల్చి చూస్తే తల్లి ప్రేమ ఏపాటిదండి? మన కన్నట్టు తల్లి ప్రేమ ఏపాటిది? నాకు అసలు విలువే లేదు. ఇందాక చెప్పాను వద్దంటే పుట్టిన అంత వద్దంటే పుట్టినోళ్ళు తప్ప వాళ్ళు మన గురించి గుండెలు మీద చేపెట్టుకుని చెప్పండి. ఏ తల్లి కూడా ఉత్తరకామేష్ చేసిన ప్రధాన కొడుకు ఉట్లని కోరలేదు, ఇది సత్యము. ఇది అందరూ వద్దంటే పుట్టిన వాళ్ళమే, వద్దనుకుంటే పుట్టినోళ్ళం అంతే. కాబట్టి ఆ వద్దనుకునే తల్లి తల్లి కాదు. కానీ గురుదేవుడు ఏనాడు కూడా ఏ పుత్రుడిని కూడా కాదు. ఇంకొక అనుభవం చెప్తాను నేను. సంవత్సరాంధ్ర చరిత్ర చదివినప్పుడు సమర్థులకి బ్రహ్మ పిశాచం పట్టిందని చెప్పి అందరూ భావించి సంవత్సరం చాడు ఆయన కట్టి తీసి ఏదైనా కొడుకు వస్తున్నా ముందు వస్తాడు రండి ఇవాళ వాడు పని పడతా అని చెప్పి అనేసరికి బాబుగారు ఒక నిమిషం ఇది మళ్ళీ ఆ వాక్యం చెప్పండి, సమర్థులు కట్టి తీసి ఏనా కొడుకు నా ముందు వస్తాడు రండి అన్నారు. అలాగే ఉంది మనోజ్ కుమార్ అవును బాబు. అంతలోనే మా సోదరులు ఒక అన్నమాట, మనోజ్ కుమార్ తెలుగు అంటే అలానే ఉంటుంది బాబు అని చెప్పి అంతని గురుదేవుడు కాదు, సమర్థుల మాట అనే ఉంటారు. ఎందుకంటే ఈ పుత్రులంతా కూడా తల్లికి పుట్టిన వాళ్ళు కాదు, ఆయన హస్తకిరణాల నుండి జన్మించిన వాళ్ళు. కాబట్టి ఆ పుత్రుని ఏమైనా అనే అధికారము ఆ తల్లికి ఉంది, ఆ గురుమాతకు ఉంది. అప్పుడు నాకు మీరంటారు ఎంత రిలీఫ్ అనిపించిందో. ఎట్లా అంటే క్యాన్సర్ రిపోర్ట్ వచ్చినప్పుడు దాంట్లో ఏముందో ఏముందో ఏముంది అనిపిస్తుంది, ఆ రిపోర్ట్ నీళ్ళు అనిపించిన తర్వాత ఎంత హాయి అనిపిస్తుంది చూడండి. నా పరిస్థితి అలాగుందన్నమాట, ఎంత హాయి అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే నా వెనక ఒకరున్నారు, నేను చేసి మంచి మంచి సమర్థించే వాళ్ళు ఒకరున్నారు. నేను తప్పు చేయట్లేదు, నా తప్పు చేయని నా చేత తప్పు చేయి చేయని వారు. ఆ ధీమాతో ప్రకారం కూడా చెప్తాను,
బోలు దాత బరళ కరిషితి నీట.
నేను ఏదో మాట్లాడిపోతే అది ఒక అభంగమైంది పండుగ.
మిలి దీట కేనో దేవ.
సమాజంలో అంతరాని వాడిని, చదువు లేని వాడిని అని, డబ్బు లేని వాడిని అని ఒక చీడ పురుగును తీసినట్టు సమాజం నన్ను తీసి పారేస్తే నన్ను తుకారాం, ఎవరిని తూకమేస్తే రాముడితో సమానమవుతాడు అటువంటి తుకారాం చేశావు. ఇక నాకు ఈ ప్రపంచం బతకాల్సిన దానికి నా దగ్గర సిగ్గుపడం లేదు. నీ గర్వంగా నేను నీ పుత్రుడిని నేను చెప్పుకుంటాను. ఎప్పుడు బాబుజీ అనేవారు మిమ్మల్ని గురుపుత్రులుగా గుర్తించాలా, ప్రపంచము మిమ్మల్ని గురుపుత్రులుగా గుర్తించాలా. మీ యొక్క చేష్టలు నా యొక్క అనుకరణ ఉండాలి, నన్ను అనుసరించండి. కాబట్టి ఇక్కడ అనుక్షణము అనునిత్యము ఏమాత్రము చేసి కాపాడుతుందో అటువంటి మదర్స్ కి మదర్స్ డే చేసుకోవాలి. కానీ ఏ అమ్మ సరి అయిన ట్రాక్లో మిమ్మల్ని పెట్టగలదు, ట్రాఫిక్ పోలీసుల మిమ్మల్ని యాక్సిడెంట్ కాకుండా, మీ కారు చెడిపోకుండా యాక్సిడెంట్ కాకుండా, మీ హార్న్ మీ మాటే మాట్లాడే మాట పాడు కాకుండా, తప్పుడు కూతకు వేయకుండా ఏ తల్లి కాపాడుతుందో అటువంటి తల్లి అమ్మ అని అనిపించుకోవడానికి అనుభవాలు. ఆ అర్హత కేవలం శ్రీ గురుదేవులకి ఉందని చెప్పి మనము అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. తల్లి అనేది చాలా ప్రతిబంధకము. బాబుజీ వాక్యం మళ్ళీ మళ్ళీ చిరస్మరణీయములు, ఎందుకంటే ఆయన మదాలస మదాలస అని మూడు సార్లు తనలో తాను అనుకునేసరికి నాకెంతో హ్యాపీ అనిపించింది. ఇవాళ చాలా మంచి టాపిక్ దొరికింది అని చెప్పి, ఎందుకంటే 1407 బతికిన చాంగదేవుడికి కూడా 10 ఏళ్ళ ముక్తాబాయి మదర్గా మారింది, అమ్మగా మారింది. ఏ తల్లి కూడా 9 మాసాల తర్వాత పుత్రుడిని కంటుంది, 40 ఏళ్ళ పుత్రుడిని మళ్ళీ కడుపులో పెట్టుకుంటే కడుపులో పెట్టుకో జాలదు, ఇది ఇంపాసిబుల్. కానీ గురుదేవుడు మీ తప్పులన్నింటినీ మీ ఆగడాలన్నింటినీ, ఆగడాలంటే బాగుంటుంది, తప్పులు కన్నా ఆగడాలే బాగుంటుంది, సహించి ఆయన తన ఉదరణ కడుపులో పెట్టుకొని మీ రహస్యాలు కాపాడుతూ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలుపుతూ, అంతకన్నా మంచి తల్లి ఎవరున్నారండి మనకు, అంతకన్నా జ్ఞానక్షేమం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు మనకు. అందుకే శివాజీ కూడా తన తల్లిని కాదనుకున్నాడు, అమ్మ నీ ప్రేమకు అంతవరకే, నీ ప్రేమ సర్వత్ర పనికిరాదు, నా గురుదేవుడి ప్రేమ అది సత్యమైన ప్రేమ. ఎందుకంటే శివాజీ నాన్న షహాజీ భోస్లే ఉండేవారు. అప్పుడు శివాజీ చాలా చిన్న కురవాడు, షహాజీ భోస్లే ఎన్నో రాజ్యాలు గెలిచిన తర్వాత ఆయనకు అక్కడక్కడ పేరు వినిపిస్తుంది. ఇక్కడ ఎవరో గోసావి ఉన్నాడు 30 ఏళ్ళు అతనికి, చాలా చోట మారుతి ఆలయాలు నిర్మించాడు, ధర్మాన్ని సంస్థాపన చేస్తున్నారు, అతను ధర్మకార్యం చేస్తున్నారు అని విన్న తర్వాత ఆయన తన సైనికులు పంపించి ఆ గోసావిని ఒకసారి మా దగ్గర రమ్మను, ఆయనతో మేము మాట్లాడాలని చెప్పి వీళ్ళంతా వెతుక్కుంటూ పోతే ఆయన అక్కడ లేరు ఇక్కడ లేరు ఏ గుడిలో కూర్చుంటావా. చివరికి వాళ్ళకి గట్టి నమ్మకం ఏంటంటే అక్కబాయి అడితే బాబు చిన్నప్పుడు మాతాజీ అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనం వెళ్ళి అడిగేవాళ్ళం మనమే. అట్లాగే అక్కబాయి అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తుందని చెప్పి వాళ్ళు అని చెప్తుంది. అయ్యా నా లిమిట్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలియదు అని చెప్పి అయితే ఆయన చెప్తారు నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. షహాజీరావు భోస్లే నా పేరు, నేను ఇక్కడ సామంతరాజుని, నేను వచ్చి వెళ్ళానని చెప్పండి, నేను కబురు పెట్టాను చెప్పండి అని చెప్పి అంటుంది కళ్యాణ్ వచ్చి. ఒక్క నిమిషం ఆకండి, మీ వాక్యములు చాలా అనుచితమైనవి, మా గురుదేవుని మీరు గమ్మంటున్నారా, ఆయన ఏ ధ్యానములు ముడి ఉంటారో, ఏ సమాధి స్థితిలో ఉంటారో, ఏ గ్రంథరచన చేస్తుంటారో, ఎవరి ఆపదల్ని పోగొట్టాలని ఆయన అనుక్షణం తప్పనుడే తెలుస్తుంటారు, అటువంటి వాడిని మీ దగ్గర రమ్మటమా, అది ఉచితమైంది కాదు, ఆయన రారు ఎందుకంటే మాకు తెలియదు, ఎప్పుడుంటారు అది మీరు వేచి చూడాల్సిందే, కొన్ని నా కబురు పంపుతారా, మీ మనిషిని ఎవరిని ఇక్కడ పెట్టండి, ఆయన ఎప్పుడొస్తారో అప్పుడు మీ కబురు పంపిస్తాం. షహజీరావు భోస్లే కూడా అనుకుంటాడు చాలా గటిగుడినట్టున్నాడు, మిగతా వాళ్ళంతా మిగతా నా చెంతకు వచ్చి నా దృష్టి వాళ్ళ మీద పడాలని ఎంతో తాపత్రయపడతాడు. వీళ్ళేంటి ఇంత అవుట్రేట్ గా మళ్ళీ ఆయన కాస్త మర్యాద కలవాడు కాబట్టి అమ్మ కాస్త నా కబురు పెడితే అక్కబాయి గారు నా కబురు పెడితే నేను వచ్చి ఆయన దర్శనం చేసుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆలోచిస్తారు రాజుని చీకొట్టినటువంటి వీరు ఎవరే, రాజు వస్తే కూడా మళ్ళీ రా తర్వాత ఆయన టైం లేదని చెప్పినటువంటి, ఎందుకంటే నా కోసం ఎంతో మంది ఇక్కడ పడిగాపులు కాస్తుంటారు రాజు దర్శనం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి. మళ్ళీ ఆయన తన అంశాన్ని చూపించి సమర్థులు ఎప్పుడు వస్తారో చెప్పు అని చెప్పి అంతనే దివాకర్ భట్టు వచ్చి చెప్తామట సమర్థులు పలాన్ చోట ఉన్నారు ఇంకా అరగంట ముప్పై గంట కన్నా ఆయన ఎక్కువ ఉండరు అని చెప్పి. అప్పుడు ఈయన గుర్రం మీద టకటకటక వేసుకొని పోయి అక్కడ ప్రవేశపోయేసరికి అక్కడ అందరూ శిష్యులతో పాటు ఆయన కూర్చుంటే అందరూ కాషాయం ధరించారు, ఆయన గబుక్కుని గుర్తుపట్టలేమాట సమర్థులు ఎవరని చెప్పి. అయితే పోయి మీలో మా మీలో అంటే అంతనే ఆ ఊర్లో ఉండే ఒక ఆయన వచ్చి ఈయన రామదాస్ గారు అంటారు ఈయన కారణంగా నిద్రిస్తున్న మా ఊరు ఊరంతా మెలుతుంది, అందరం మేము గాఢ నిద్రలో ఉన్నాము, మా అందరినీ ఆయన మేలుకొల్పారు, ఇవాళ మేము ఎవరి మీద డిపెండ్ కాలేదు, ఎవరు వచ్చి మాకేదో చేస్తారు మేము డిపెండ్ కాలేదు, మా చేత సూర్య నమస్కారాలు చేపిస్తున్నారు, మా చేత రామాయణం వినిపిస్తున్నారు, మాకు తెలియని విషయాలు ఏమని చెప్పి రాముడి యొక్క గొప్పతనం హనుమంతుడి యొక్క గొప్పతనం మాకు చెప్తున్నారు. అటువంటి ఆయన ఆయనే అక్కడ కూర్చున్న రామదాసు చూపిస్తే అప్పుడు సమర్థులు చేసి నిలబడి మీరేనా రామదాస్ అంటే అవును మీ క్షేమం కాదు కోరే వాళ్ళు నేను కూడా ఒకండి, మీరు ఎప్పుడు మీలాంటి రాజులు క్షేమంగా ఉండాలని కోరుకునే ఒకని, అయితే నేను ఇక్కడ ప్రస్తుతం ఇలా ఉన్నాను, మీరు మిమ్మల్ని దర్శన చేయాలనుకున్నాను, ఎన్నోసార్లు వచ్చాను మీ దర్శనం కలగలేదు అంటే ఆయన అడుగుతా ఏ హోదాలో వచ్చావు నువ్వు, నేను ఇక సామంతరాజు సామంతరాజునే కదా, ఆయన ఏ ఆది ధ్యానం ఏ మొగల్కు నువ్వు ప్రకటించినవి కదా, నువ్వు ఎన్నో రాజమేని అడుగుతారు అన్నమాట ఆయన ఆ ప్రశ్న ఆయన బోధపడదు, నువ్వు రాజు అంటావు ఎన్నో రాజులు నువ్వు ఎంతో మంది వచ్చారు ఈ ప్రపంచం మీద భూమి నాది అన్నారు పట్టాలు మారిపోయింది కానీ భూమి మారలేదు ఇచ్చిముండ కొడుకు నువ్వే రాజు నువ్వే ఎవరికి తదవద్దు నువ్వు చివరికి ఏమవుతుంది అలా రాజు చచ్చిపోయాడు రాజు బస్సు చచ్చిపోయాడు అని వస్తుంది అందుకని ఏం కాదు ఇందాక అన్నారు మాతాజీ ఉన్నారు అది ఎటువంటి వాక్యం చచ్చిపోతామనే వాక్యం ఎంత ఘోరమైందో. అప్పుడు షహాజీరావు భోస్లే గారికి తలగా ఎగిరిగిరిగిరిగిరి తిరిగిపోతున్నమాట ఏంటి షహాజీరావు భోస్లే కొన్ని రోజులు ఏం చచ్చిపోయాడా కొన్ని రోజులు ఏం చచ్చిపోయాడా అనుకుంటూ గుర్రం గుర్రం మీద ఎక్కి ఇంటికి వచ్చి గుర్రం నడిపిస్తుంటే కూడా ఆయనకు అదే ఆలోచన, షాజీరాజు చచ్చిపోయాడా, షాజీరాజు చచ్చిపోయాడా, కూర్చుంటే తోచదు, లేస్తే తోచదు, ఎవరి గోసావి సావు నిర్ణయం విలువ, దాని యొక్క విలువ ఇంత కరెక్ట్ గా చెప్పాడు నాకు తెలియదు సావు ఉందని చెప్పి మళ్ళీ పడుకోగానే ఆయనకి సమర్థులు మాటలే వినిపిస్తామంట, షాజీరాజు చచ్చిపోయాడు. చూడండి ఎంత ఎంత చక్కటి ప్రబోధాలి. రోజు అనుకుంటాం మనమంటాం ఏదో డబ్బు ఏదో ప్రాణం పోయే పోయింది పోయేదే కదా అని చెప్పి చాలా పొరపాటు. అది అన్ని బాగున్నప్పుడు అనుకుంటాము, సాగినంత కాలం నా అంతటి వారలే అనుకుంటాము. దీన్ని రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ చెప్తామట, ఆయన వెళ్ళి జగజ్జనని కోరుతాడు, అమ్మా నేను శరీరం సాధించాలనుకుంటాను, ఆమె చెప్తుంది ఇప్పుడే వస్తున్నాయినా నువ్వు వచ్చి పని అయింది కదా నువ్వు సాధించచ్చు, లేదు నాకు ఈ ప్రపంచం అంతా విసుగుపట్టింది నేను శరీరం సాధించి నీ సందేహం చేస్తా అంటే, అప్పుడు ఆమె ఆయనకి విరోచనాలు పట్టుకుని బంక విరోచనాలు రక్త విరోచనాలు పట్టుకునేట్టు చేస్తుంది. ఆ రోజు వచ్చిన తర్వాత ఆరు నెలలు ఆయన అయితే రోజు 10 సార్లు బయటికి వెళ్ళటము బంక రక్తము పడటం అనేది చూసిన తర్వాత ఒకరోజు అనిపిస్తే అయ్యో చచ్చిపోతానేమో అనిపించి చూపిస్తున్న ఆయనకి, నేను చచ్చిపోతానేమో అని, అమ్మ నేను చచ్చిపోతానా, నేను చచ్చిపోతానా. దీనికి మహాత్ములు దీనికి ఎగ్జాంపుల్ ఎందుకు చూపిస్తారంటే ఆరోగ్యం ఉన్నంత కాలం మనకు అనిపిస్తున్నాయి, ఇక మృత్యు అనేది అక్కడ లేదు, మృత్యు లేదు అక్కడ ఉంటే నేనేం చేస్తుంది, నేనేం చేయలేదే, మరి పక్కింటి చచ్చిపోయాడు వాడి కర్మ కాదని చచ్చిపోయాడు, చాలా చిన్న వయసుతో పోయాడు చిన్న వాడి కర్మ అలా ఉంది, నువ్వు ఏ ఆపద రాలేదు నాకు ఇప్పటిదాకా, మృత్యు కూడా నేను చేయలేదు అని మనం విరవీయదాంట్లో ఇదొక విలువ, ఇదో వేపు ఉంటుంది మనం కూడా విరవీస్తుంటాము. కానీ ఎప్పుడైతే రోగం కబళిస్తుందో అప్పుడు ఆలోచిస్తూ నిజంగా చచ్చిపోతామేమో, నిజంగా చచ్చిపోతామేమో, ఎందుకంటే అప్పటిదాకా దానికి శ్రీపాద వల్లభులు కూడా చెప్తారన్నమాట, ఆపద రానంత కాలము మనిషి ఏమనుకుంటాడు నాకు ఏ ఆపద రాలేదు, కానీ అనుక్షణము ఆపద గురుదేవు తొలగిస్తున్న సంగతి వాడికి తెలియదు. గురుదేవుని అనుక్షణము ఆపద తొలగిస్తున్నారు, సాఫీగా నడిచి వెళ్ళిపోతున్నారు, కారు నడుపుకుంటూ సిగరెట్ తాక్కుంటూ మందు కొట్టి కారు నడిపించుకుంటూ ఎందుకు ఆపద రాదు నాకు అని యాక్సిడెంట్ అయిన తర్వాత ఏంటి గురుదేవుడు రక్షించలేదా, గురుదేవుడు రక్షించాడు. యాక్సిడెంట్ కూడా ఇలాంటివి ఎన్నో జరగాల్సింది, నేను జరగనివ్వలేదు. ఒక మత్స్యకుంగ చూపించాను నీకు, ఆపద వెళ్ళిపోయింది అనుకోకు, అవన్నీ నేను తొలగించాను. నువ్వేమనుకున్నావు నాకు ఏ ఆపద రాలేదు, అటువంటి పొరపాటు ఎప్పుడు చేయకండి అని చెప్పి శ్రీపాద వల్లభులు అంటే దత్తాత్రేయ అవతారం అయిన వారు చెప్తామట. కాబట్టి టైం కాబట్టి ఇక్కడ ఇప్పుడు చాలా మంది సోదరి సోదరుల మంది కూడా మాట్లాడారు మేలుకూతో ఉండాలి అని చెప్పి, నిద్ర సోమరికున్నాం మానుకోమని మన మాట్లాడికి మన సోదరులు కూడా ఇక్కడ కూర్చొని తమదైన స్టైల్ని చెప్పారన్నమాట, తమదైన బాణిగా తమదైన వాక్యంగా నిద్ర సోమరితనము స్వార్థము అనేవి. కానీ అది కూడా గురుదేవుడి గిఫ్ట్ అని మాత్రం అనుకోకూడదు, ఎందుకంటే ఎప్పుడు పడుతుంది నాకు కొందరు చెప్తారన్నమాట బాబు గారు దయ్యంటో ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నిద్ర వస్తుందని చెప్పి, అది నాకు అనిపిస్తుంది అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బాబు గారి దయ వల్ల నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నిద్ర వస్తుందని చెప్తారు కొందరు, ఎందుకంటే ఆయన మంచి ఇస్తుంటారు దాన్ని చెడుగా మార్చి మనం తిరిగి ఇస్తుంటాం. ఒకసారి మేమంతా అక్కడ బాబుజీ కూడా అక్కడ అటువైపు వాకింగ్ వచ్చారు. ఆ టైంలో కొత్తగా ఆశ్రమం వచ్చింది కాబట్టి అందరు అక్కడ నంబర్ టూ కంటే అక్కడే కూర్చున్నారు. అందరు ముక్కులు చూసుకున్నారు, బాబు ఇక్కడ ఇటు వద్దండి, ఇక్కడ ఇటు వెళ్దామంటే ఇటు ఎందుకు వద్దు అన్నారు. అక్కడంతా అగ్గిపెడుగులు ఉంటాయి, కాళ్ళు కాలుతాయి అక్కడ పోతే అని చెప్పి. అయ్యేసరికి ఇవన్నీ ఎక్కడి నుండి ఒకప్పుడు అడిగారు. ఇది మన కంట్రిబ్యూషన్, భగవంతుడు మనకి మంచి ఇస్తాడు, మన కంట్రిబ్యూషన్ తిరిగి ఆయన ఇంతర్నేమి ఇస్తాం మనము. చెడు కాళీయ మర్దినప్పుడు కాళీయుడు మర్దించబడిన తర్వాత కృష్ణుడు ఆయన ఇంటికి వెళ్ళేసరికి కాళీయుడు గిన్నె విషయం తీసుకొచ్చి ఇస్తాడు, నేను ఇవ్వగలిగింది ఇదే. వాళ్ళ దగ్గర ఉండేది అదే. మనకు బాబుజీ ఎన్నో ఇచ్చారు కానీ దాన్ని అన్ని పదార్థంగా మార్చి ఒక ట్యాంక్ చెప్తున్నాం అంతే. అది నోట్లోనే ట్యాంక్ చెప్తున్నాం మనం. హృదయపూర్తి చెప్పేవాడు చెప్తున్నారు మహానుభావులు, వాళ్ళకి నమస్కారం. హృదయపూర్వకంగా ట్యాంక్స్ చెప్పగలిగితే ఎట్లా చెప్పాలండి అంటే ఆయన మంచి మాటల్ని మీరు ఆచరించి ఇంకొకరికి చెప్పి. ఇప్పుడు మాతాజీ ప్రస్తుతం మూడు రోజుల సత్సంగాన్ని పెట్టిన కారణం ఇవన్నీ ఒక నిధిగా మన దగ్గర ఉన్నాయి. ఆ నిధిని ఎలా ఉపయోగించాలో మనకు తెలియట్లేదు. ఉంది ఇంట్లో అష్టైశ్వర్యం ఉంది అని అనుభవించి ఎలా అనుభవించాలో మనకు తెలియట్లేదు. దాన్ని ఎలా వినియోగించాలో మనకు తెలియట్లేదు. కొన్ని ఊరికేస్తే దాన్ని ఎక్కడో పడేసుకుని ప్రసాదం కూడా ఎక్కువ వచ్చి ఫ్రిడ్జ్ లో పడేసుకుంటాం. ఫ్రిడ్జ్ లో కూడా వెళ్ళిపోతే బయట కళ్ళు మూసుకొని పడేసుకుంటాం. కాబట్టి అమూల్యమైనటువంటి దాన్ని మనకు స్విస్ బ్యాంక్ లో పెట్టిపోయారు. స్విస్ బ్యాంక్ ఇందులో ప్రతి భక్తుడికి షేర్ ఉంది. ఆయన ఏం షేర్ ఉందంటే ఆయన శరణ మండలం అందుకు షేర్. అయ్యా శరణం అది మనం ఇచ్చిన షేర్, అంతకన్నా ఎక్కువ షేర్ ఇవ్వలేము మనం. మన ఉంటే కదా ఇవ్వడానికి శరణం. నువ్వు అన్నదా శరణం నాస్తి, నువ్వే ఇగో మా షేర్, మా షేర్ స్వీకరించి ఇది కొన్నాళ్ళేనక వటుడు ఇంతై అంతై అంతంతై అన్నట్టు మాకు నీ యొక్క అనుగ్రహము ఎప్పటికీ ఉండాలి. కానీ నేను ఇచ్చే మాట ఒక క్షణకాలమే, మా మనసు ఒక క్షణకాలమే, నీ కృప నిరంతరం మాత్రం ఉండాలి. ఇది ఎంత దరిద్రమైన స్వభావం మానవుడి, ఎంత దరిద్రం స్వభావం కదండి. ఎందుకంటే ఒక నమస్కారం పెట్టి అన్ని కావాలనుకుంటాము. ఏభ్య సౌపానా చాతే అది ఏకిదియా. మరి ఆయన ఎంత మండి స్వామి, మీరు ఒకటి ఇస్తే కోటి, మీరు వెయ్యి అడితే కోటి ఇస్తాను స్వామి. ఆయన ఎక్కడ పెట్టుకుంటే కోటి మళ్ళీ ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. ఇది నువ్వే జాగ్రత్త దాచిపెట్టని చెప్పి. ఇది తల్లి ప్రేమ, ఇది మాతృమూర్తి ప్రేమ. ఈ ప్రేమ కేవలం గురుదేవుడు. మళ్ళీ ఇంకోసారి నేను అంటున్నాను, ఎందుకంటే నాకు ఎటువంటి హెజిటేషన్ లేదు. తల్లిని చూసాం, చాలా మంది తల్లిని చూసాం, కానీ గురు ప్రేమ అనేటువంటి ఏక్నాథ్ మహారాజ్ కూడా జ్ఞానదేవుని జ్ఞానదేవ మావులి, ఇప్పటికీ జ్ఞానదేవుని మావులి అంటారు. సమర్థ మావులి కొండపైన కూడా ఆయన మావులి పిలుస్తారు. మనం ఎందుకు కొనలేకపోయినాం కాబట్టి మనకు నోరారా అమ్మ అని పిలవడానికి బాబుజీ మనకు కూడా ఆ ఇది లేకుండా చక్కగా మదర్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వీలుగా మనకు కూడా ఒక అసెట్ ఉంది. మనం వెంట కూడా ఒకరు ఉన్నారు అమ్మ అని పిలవగలం. కుటుంబాన్ని కాడాలనుకున్నారు కానీ ఎంతో పెద్ద కుటుంబం వచ్చి పడుతుంది వాళ్ళకి. అది భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి, గురుదేవుడి యొక్క విచిత్రమైన లీలలు. కాబట్టి ఒక నిజమైన అమ్మ ఒక నిజమైన అమ్మను సృష్టించగలదు. ఒక నిజమైన గురుదేవుడు నిజమైన శిష్యుణ్ణి బ్రాకెట్ లో తనలాంటి వారిని సృష్టించగలరు. బ్రాకెట్లు ఎందుకు పెడుతున్నామంటే అసలు వస్తువు దీనికి భేదం చూపించుకుంటే అదొకటి ఉంది అని సంగతి మనకు తెలియదు. అర్థం ఉంటే గానీ మనకు ముఖం ఉన్న సంగతి మనకు తెలియదు. కాబట్టి అర్థానికి ఇచ్చే మర్యాద అర్థానికి ఇవ్వాలి, ముఖానికి ఇచ్చే మర్యాద ముఖానికి. ముఖాలు మారుతుంటాయి కానీ అర్థము ఎవరిని కూడా నువ్వు కురూపిగా ఉన్నావు అని చెప్పదు. ఇక్కడ గురుదేవుల దగ్గర అందరు కూడా పనికి వచ్చేవాళ్లే, పనికి రాని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనమంతా షేర్ ఆయన చెప్పిన చిన్న చిన్న షేర్లు ఇవ్వమని ఏంటి రెండు కోట్లు ప్రార్థన రమ్మని చిన్న షేర్లు చాలు నాకు, 10 రూపాయలు పెట్టుబడి చాలు. పెద్ద షేర్లు పెట్టే వాళ్ళు మాట కనిపించాలి, ఎందుకంటే వాళ్ళ పేర్లు సస్పెన్స్ చెప్పదు. ఎవరైనా పెద్ద పేరు షేర్లు పెట్టారు వాళ్ళ పేరు బ్రాడ్కాస్ట్ చేయరు. కాబట్టి చిన్న చిన్న పెట్టుబడి గల వాళ్ళు మనం కూడా కొంచెం శ్రీమంతులు అయితే, ఎందుకంటే మనకు కూడా ఏటీఎం అంటే ఆల్ టైమ్ మనీ ఇక్కడే ఉంది, మనకు ఆల్ టైమ్ మనీ. మీ నమస్కారం పెట్టుకోవాలంటే ఏటీఎం మీద మీ నంబర్ చెప్పాల్సి వస్తుంది. మీరేమి ఇక్కడ కానీ కొట్టి నమస్కారం పెట్టుకోండి, మీ యొక్క అశాంతి అన్ని తొలగిపోతాయి. సత్యమా? సత్యమే, ఇది పరమ సత్యము. ఎందుకంటే వాళ్ళతో ఉండి ఇంకా విశేషం ఏంటంటే ఆయన ఎంత ఆధ్యాత్మికంగా సీరియస్ గా ఉండేవారు, అంత సరదాగా కూడా ఉండేవారు అన్నమాట. ఎందుకంటే జీవితంలో జీవితం ఒక బరువు అని చెప్పి ఎప్పుడు మోయద్దు అని చెప్పేవారు ఆయన. జీవితం ఎప్పుడు బరువు కాదు, చేదు కాదు. దీన్ని అన్నమాచార్యులు చెప్తారు, భారమైన వేపమాను పాను పోసి పెంచినాను తీరని చేదుగాక తీపి ఉండునే. ఈ వేపమాను అనుకుంటున్నావు, ఈ వేపమానికి ఏం చేశావు? పాలు పోసి పెంచావు. పాలు పోసి ఇంకా చేదైపోయింది తప్ప. కాబట్టి గురువాక్యములవి పాలు లాంటివి, అవి ఎప్పుడు చేదు పడకూడదు. అవి మన పుష్టినివ్వాలి, బ్రహ్మత్వం అనే పుష్టినివ్వాలి. నీ అణువణువు కూడా బ్రహ్మత్వంతో మారిపోవాలి అని గురుదేవుడు సంకల్పించారు. గురుదేవుడిచ్చే జ్ఞానశీలంతో మీలో అణువణువు బ్రహ్మత్వ పుష్టి కలిగి నేను బ్రహ్మను అనే పిచ్చి మీకు పట్టాలి. ఈ పిచ్చి పట్టాలని ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలండి? విచిత్రంగా ఆయన అన్నారు, ఈ పిచ్చి పట్టాలి అని చెప్పి. బ్రహ్మత్వాన్ని పిచ్చి మీకు పట్టాలి, నేను బ్రహ్మని. నిరంతరం ఒక పిచ్చాడు ఏ విధంగా చెప్పుకొని తిరుగుతాడు, అదే విధంగా మీలో మీరు మిమ్మల్ని మీరు గుర్తించాలి, నేను బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి. నోట్ అనకండి, నిజంగా బ్రహ్మ వస్తువు అయిపోయింది మీరు. ఆ పిచ్చితో మీరు చిందులు తొక్కాలి. సంవత్సరం చరిత్ర చదివినప్పుడు చాలా రొక్కా నుంచి నాకు చెప్పటం కాదు, ఇక ప్రార్థన కూర్చున్నప్పుడు మధ్యాహ్నం పిలిపించి అప్పుడు కూడా చెప్పేవారు, ఈ పిచ్చి పట్టాలి, ఈ పిచ్చి పట్టాలి, భక్తి పిచ్చి పట్టాలి. మిగతా అదే ఏ భయమైపోయిందో చింత లేదు. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ సత్సంగం ఉండేది, అక్కడ మళ్ళీ ఇదే ఒక్క నుంచేవారు. మళ్ళీ నైట్ ఆయన ఫోన్ చేసి ఎవరికో ఆయన ఇవాళ ఏం జరిగిందో అన్ని చెప్పేవారు. రెండో రోజు పడుతుంది అన్ని పిలిపించి ఇదేమైన చెప్పాను వాళ్ళకి. దాన్ని బట్టి మహాత్ములు ఒక వాక్యాన్ని ఎన్నిసార్లు చరిత్ర చర్వణం చేసుకుంటారు, వాస్తవానికి అది వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మం అయిపోయారు, అయిపోయిన వారిని చేయాల్సింది ఏమి ఉండదు ఇంకా. అటువంటి వాళ్ళు కూడా మన కోసము ఒక్కొక్క వాక్యాన్ని మననము నిధిధ్యాస చేసుకుంటున్నట్టు మనకు అనిపించి రోజు పొద్దున్న నాకు చెప్పారు ఏటో తాకొచ్చింది ఆయన షేవింగ్ చేసుకునే టైంలో కూడా, ఆ టైం కూడా ఆయన వేస్ట్ చేయకుండా ఏదో మంచి నాలుగు మంచి మాటలు మాకు చెప్పేవారు అన్నమాట. కాబట్టి ఆయన జీవితము బ్రాకెట్లో ఆయన ఆచరణ ఒక పుస్తకం లాంటిది, ఒక డిక్షనరీ లాంటిది. ఆ డిక్షనరీలో మీకు ఏది అర్థం కాదో అందులో చూస్తే మీకు తెలిసిపోతుంది. చక్కగా ఆయన ఓపెన్ చేసినటువంటి డిక్షనరీ అయినా, ఎందుకంటే ఆచరణ మనం చేయాలి కానీ మనతో పాటు ఆయన ఆచరించి మనతో పాటు ఉంటూ చేయి పట్టుకొని నడిపించారంటే అందులో అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే ఎంత కష్టపడితేనో, ఆయన ఎంతో శ్రమ పడితేనో మనకు ఒక వాక్ అర్థమైంది. ఒకే ఒక వాక్ అర్థమైంది, అది చెప్పిన ఇందాక జీవితం అంటే ఆ తెలియడానికి మరి ఎన్ని జన్మలుగా నేను అది అంటున్నాను, కానీ ఈ జన్మకు అదొక వాక్యం మాత్రమే. జీవితంకి జీవితానికి తేడా ఏంటో ఇదే విధంగా మనము దాన్ని విశ్లేషించుకుంటూ పోతే మనతో ఆయన శారీరకంగా లేకున్నా కూడా నిర్గుణం కూడా మన లోపల ఉన్నారు. కాబట్టి మొట్టమొదట ఎవరు నమస్కారం పెడతాము, మనలో ఉండే బాబుజీకి, మన అంతర్గర్భంలో ఉండే బాబుజీకి. నిరంతరము మనము చేయి పట్టుకుని నడిపించి, మనకు ప్రేరణ కల్పించి, ఉత్తేజపరిచి, ఏ గురుదేవుడు కూడా చేయనేటువంటిది. ఎందుకంటే తల్లిలో ప్రేమలో తల్లితో పోలుస్తారు, వెలుగులో సూర్యుడితో పోలుస్తారు. ఎంత వెలుగు ఉందంటే కోటి సూర్యుడు వెలుగు, సూర్యుడే కదా, కోటి సూర్యుడు కదా, చివరికి అక్కడ ఉపమానం కూడా కోటి సూర్యుడు అయిపోయారు. అంతకు మించి సూర్యుడి మించి ఎగ్జాంపుల్ మనకు తెలీదు. కాబట్టి సూర్యుడిని కూడా ప్రకాశింపజేసేటువంటి, సూర్యమండలాన్ని కూడా భేదించి ఛేదించి వెలుగర్తే సామర్థ్యం శ్రీ గురుదేవుడికి ఉంది. ఆ ప్రేమను మనము, ఎందుకంటే తల్లి దగ్గర మనం అన్ని స్వతంత్రంగా అడగలము. కాబట్టి తమేవ మాతాచ అన్నప్పుడు మాతగాని తీసుకుని హృదయస్థం. ఎందుకంటే ఈ తల్లి ఏం చేస్తుందంటే మన అసలు తల్లి ఆత్మవస్తు ఆ తల్లితో మనల్ని కలుపుతుంది. అసలు తల్లి ఆయనే, ఆ తల్లితో మనం కలుపుతుంది. ఎందుకంటే ఈ తల్లి కొడుకు మనము, జీవుడు ఆత్మస్వ ఇప్పుడు విడిపోయాము, గురు రూపంలో వచ్చి ఆ తల్లి మనం నిజమైన తల్లితో కలిపి మనం వచ్చిన పని ఏంటో మనకు గుర్తు చేసి చివరికి ఆయనకు గురుదక్షిణ ఇద్దామంటే మీ దగ్గర ఏమి ఉండదు. ఎందుకంటే మీదైతే కదా ఆయనకి ఇవ్వడానికి, మీదే ఏమన్నా మీదైతే కదా ఇవ్వడానికి. కాబట్టి చివరికి మనం ఏం పాడుకుంటాం, నీ అది నీ కల్పించుట నా ఇది కాకేంటి, ఏం చేస్తావు నువ్వు. కాబట్టి కనీసము హృదయపూర్వకంగా ఆ గురుమాతకు, గురుమాతృమూర్తికి, గోవింద స్వరూపినికి, ఏ గోవిందం మాతృస్వరూపంలో గురుస్వరూపంలో అమ్మలాగా ప్రేమించి అందరినీ అభేద దృష్టితో వారు వీరు అనేటువంటి విచక్షణ లేకుండా తన క్షీరమును జ్ఞానక్షీరమును, ఎందుకంటే కాదు గురుదేవుల అర్హత చూడరు, ఎవడు అర్హుడు ఎవరు అర్హత లేని వాళ్ళు ఎవరిని చూడరు. ఆయన ఇక్కడ కుక్కకు కూడా ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పించి ముగిస్తాను, క్షమించాలి. సమర్థులు ఆయన దగ్గర, ఆయన ఎప్పుడు కొండ దిగుంటే ఒక పిల్లి కూర్చొని ఉంటుంది, మగపిల్లి, దాన్ని బోక అంటారు మరాఠీలో, ఆడపిల్లిని మాంజల్ అంటారు, బోక అంటే మగపిల్లి. ఆ పిల్లిని సంకలో పెట్టుకుని సమర్థులు వస్తుంటే కళ్యాణ్ అడుగుతాడు, స్వామి ఇది దీన్ని మనం చక్కగా పెంచుకోవాలని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఆయన భోంచేసే ముందు ఆయన ఆకులు వడ్డించం కానీ ఒరే రామా అన్నగానే ఆ పిల్లి వస్తుంది అనమాట. రామ రారా భోంచేద్దాం అన్నా కానీ ఆ పిల్లి వచ్చి కూర్చుంటే దానికి రాముడికి నైవేద్యమైనటువంటి పెట్టిన పాలు దానికి ఇచ్చేస్తే ఆ పిల్లి దాచుకుంటే మిగతా వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. పోయిపోయి రాముడి ప్రసాదం దగ్గర పిల్లికి పెడుతున్నారు ఆయన చాలా బాధ. చివరికి వాళ్ళు కొంచెం సానుగా ఓపిక పట్టి ఒకరోజు ఆ పిల్లిని దొరికించుకుని కళ్ళలో కారం కొట్టి కొండ మీద వదిలేస్తారు. అప్పుడు ఆ పిల్లికి అది రోజు లాగా వచ్చి కూర్చొని అధిగమించుకున్న తర్వాత అరే రామా రారా భోజనం టైం అని అంటారు. ఆ పిల్లి రాదన్నమాట. మళ్ళీ ఆయన పిలిచి అక్క పిల్లి ఏది అంటారన్నమాట. నాకు తెలియదు అంట కళ్యాణ్ పిల్లి ఏమైందంటే ఆయనకు తెలియదు పాపం. అప్పుడు ఆయన ఆ భోజనం మీద నీళ్ళు వదిలేసి ఆ దృష్టిగా నేను భోజనం అందరు వెతకండి అంటే అందరు దిక్కు కూడా పెట్టి పాపం ఎక్కడ ఈ కళ్ళలో కారం కొట్టించారు వీళ్ళు. ఏది మూలన కూర్చొని అడిచే స్థితిలో కూడా లేదు. దాన్ని తీసుకొచ్చి ఆయన ఇవ్వంగానే అప్పుడు దాని కళ్ళలో నీళ్లు కొట్టి దాని కళ్ళు తుడిచి అప్పుడు కళ్యాణ్ నడుతాడు. ఈ పిల్లిని నేను ఎందుకు పెంచుకొని తెలుసా అని చెప్పి, అయ్యా అది మీ మనోగతం, మిమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించలేదు, మీరు ఏ పని చూస్తారు నాకు ఇది కేవలం ఎలకని భయపెడుతుంది తప్ప తినదు. గురుదత్వం అటువంటిది, శిష్యుల్లో అజ్ఞానం పోగొట్టుకోవడానికి భయపెడతారు తప్ప వాస్తవానికి వాళ్ళు చాలా మాతృప్రేమ ఎదుగుంటారు వాళ్ళు అని చెప్పి మళ్ళీ సమర్థులు మాట్లాడి వర్తాలు ఇస్తాము. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఏ జీవి కూడా జీవే కానీ మనిషి ఎంతకు పోడుతుంది, ఎటువంటి మనిషి అయినా సరే వాడు అర్హుడు. కాబట్టి గురుదేవుల దృష్టిలో మనం అనర్హులు అనుకోకుండా మన విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ పోతే, విశ్వాసం అది అంటారా, ఇంకా అదొక రెండు మూడు గంటలు మాట్లాడవచ్చు కాబట్టి దాని జోలికి వెళ్ళట్లేదు. చాలా గొప్ప విశేషం అది విశ్వాసం అనేది. ఎంతో పుణ్యం చేసుకునే వాళ్ళకి అది లభిస్తుంది అది. కాబట్టి ఈనాడు మాతాజీ సమక్షంలో మదర్స్ డే నాడు అమ్మ గురించి, ఆత్మ అయినటువంటి అమ్మ గురించి, గురుదేవుడైన అమ్మ గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అమ్మ అమ్మే అమ్మ అందరికీ అమ్మ అంతటికీ అమ్మ. కాబట్టి కనీసము ఆ అమ్మ ప్రేమతో మనం పరిచయం చేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఇంకా అపరిచితంగానే మిగిలిపోకుండా ఉంటే అది బాగుండదు. కాబట్టి మనసారా ప్రార్థించి మనము ఆ ప్రేమ నామ దగ్గర యాచించాలి. జై జై గురుదేవ సమర్థకి జై.
సత్యమైనటువంటి మాట సత్యమైనటువంటి బాట అది ఎప్పటికీ సత్యమే గాని అసత్యం కాదు, మారేటువంటిది కాదు. అలాగే మహాత్ముల యొక్క దివ్య సన్నిధిలో మరొక మహాత్ముల యొక్క వారి యొక్క ఆచరణ చరిత్ర ఈ గురు సేవల ద్వారా అవకాశం ఇచ్చి చుట్టూ ఉన్నటువంటి వారందరికీ వినిపించేట్టు వినేట్టు చదివిన వారికి విన్న వారికి, మనం చూడండి ఒక పురాణము వ్రతము వ్రత కథ చదువుకుంటే చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి అంటే ప్రసాదం తిన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది పుణ్యం లభిస్తుంది దీని ఫలితం అని చాలా చాలా వాటిలో చదువుకుంటాం. ఇక్కడ కూడా అంటే అలా బయట బయట ఉన్నటువంటి బాహ్యార్థమే కాకుండా అంతఃకరణ పవిత్రత చేసేటువంటి శ్రీ గురుదేవుల సన్నిధిలో అటువంటి సమగ్ర రామదాసుల వారి చరిత్ర, రామదాసుని చరిత్ర, జ్ఞానదేవుని యొక్క అభంగాలు. చూడండి తుకారాం గురించి చెప్పారు కదా, తూకం వేస్తే రాముడంతటి వాడైతే ఆయనే తుకారాం అట. గురుదేవుల సన్నిధిలో వారు మగపిల్లిని తీసుకొచ్చుకున్నారట. తీసుకొస్తే చంకలు పెట్టుకొని తీసుకొస్తే కళ్యాణి ఎందుకు తీసుకొస్తున్నారో తిని అనుకున్నట్ట. కానీ రోజు రాముడికి నివేదన చేసినటువంటి ఆ పాలని ఆ ప్రసాదాన్ని
సమర్థులు నివేదన కూర్చోగానే రామా అని పిలిచేసరికి ఆ రూపంలో ఉన్నటువంటి రాముడు రావడం, మార్జాల రూపంలో ఉన్నటువంటి రాముడు రావడం, ఆ ప్రసాదాన్ని తీసుకోవడం, చుట్టూ వాళ్ళందరికీ ఆ రాముని ప్రసాదం రోజు వాళ్ళకి పిల్లే కనిపించింది, అక్కడ రాముడు కనిపించలేదు. చుట్టూ చూసే వాళ్ళకి అక్కడ గురుదేవుడి మాట ఏమున్నది, పిల్లి ఇటురాని పిలువల మార్జాల బిగడాల ఏదంటారు కదా బిడాలహ ఇటురా అని చెప్పి పిలువల. ఏమని పిలిచారు ఆయన ఆ మహానుభావులు? రామాని పిలిచారు. మనకి ఎంత పరీక్షగా ఉంటుందంటే మాతృ సన్నిధిలో మనకి కళ్ళు కలిగినందుకు. అందుకని గురుదేవులు మనకి అక్కడ ఒక కాషన్ ఇచ్చారు, ఒక జాగ్రత్త, చెవే మమకారాన్ని కన్నే అహంకారాన్ని తెచ్చిపెడుతుంది సుమ సాధకుడైనటువంటి వాడికి. అందుకనే మన శాంతి మంత్రం కూడా చెప్తోంది ఏమన్నా, భద్రం కరణేభి శృణుయామదేవా భద్రం పశ్చేమ మాక్షభై అక్షభిరియ చిత్ర అక్షభి. కళ్ళు చెవులు భద్రంగా ఉండాలి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల్లో కూడా. అలాగే వీటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా మనం దాన్ని పరిశీలన చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని గుర్తించడానికి మహాత్ములు మనకి అవతార పురుషులు రూపం ధరించకపోతే గురుదేవులు, శ్రీ గురుదేవులు ఎప్పుడు అనుకునేవారు. ఆ భగవంతుడు కూడా ఒక తిప్పలు వచ్చింది, రూపం ధరించి రాకపోతే కనిపించినటువంటి ఆ భగవంతుని గురించి ఏంటి, హాయిగా చూసే టీవీ తాగే నీరు వగైరా వగైరా ఉంటే అని భగవంతుని గుర్తించగల. ఫోన్లేని దయ కలిగి రూపం ధరించేస్తే నాలాగా రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు మనలాగే తింటున్నారు మనలాగే తిరుగుతున్నారు, వారికి అదే కనిపిస్తుంది భగవంతుడికి ఎంత తిప్పలో. అలాగే ఇక్కడ కూడా రామ అంటే వచ్చి స్వీకరించేటువంటిది శ్రీరామచంద్ర ప్రభు అనే గుర్తింపు చేస్తున్నారు అక్కడ ఆ మహానుభావ. కానీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి అరే రోజు కూడా రాముడికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదము ఈ పిల్లి కొట్టేస్తోంది అన్నటువంటి మనసుల్లో ఉన్నటువంటి అడుగడుగున పేరుకుపోయినటువంటి ఆ దుష్ట స్వభావం అనేటువంటిది కించిత్ అక్కడ చూపించక మనల కళ్ళల్లో కారం చల్లడం, తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టడం, సమయానికి గురుదేవులు పిలుచుకోవడం, ఆ రాముడు ఆ రూపంలో రాకపోవడం, ఇదంతా ఎవరి కోసం అంటే మన కోసమే. అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు 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 అనుకుంటాం, కానీ మనకెంతవరకు అవసరమో అంతవరకే తీసుకుని తత్మా వాళ్ళు ఒకళ్ళు ఎవరో అన్నట్ట నాకు అసలు నేనన్నిటి అందు సమభావన కలిగి ఉన్నానండి అన్నారట ఒక గృహస్థు. అంటే ఒక మహానుభావుడు దాన్ని బయటికి తీసుకురావడం కోసం, ఎవరినయ్యా మీరంతగా సర్వత్ర భావన సర్వత్ర సమభావన కలిగి ఉంటున్నారు అంటున్నారు, ఎవరెవరి ఎడలు ఉన్నారేంటి? ఆ క్వశ్చన్ లో మనకి సమాధానం ఎత్తుంది. అదేంటి మహాత్మా, ఎవరి ఎడలో ఏమిటి? నా పిల్లలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా బాబాయ్లు, మా పిన్నమ్మలు, మా మేనమామలు, మా మేనత్తలు ఒకేరా, ఇదంతా ఎంత పెద్దవాళ్ళ కుటుంబం అండి, వీరందరిలో సమభావన కలిగి ఉన్నాను, ఇదంతా కూడా మమలే, వీళ్ళంతా కూడా మమలే. మమ కానిదేది ఇంకోటి ఉన్నది కదా, అది ఇంకోటి మిగలకూడదు అక్కడ. అందులో కూడా నాదైనటువంటి ఆ పరమాత్మ చూడాలి, మళ్ళ దేహభావన కాదక్కడ. కానీ ఆ ప్రభువుకి ఎంత దయ ఉన్నదేమో ఆ మహానుభావుడికి, మళ్ళీ ఎక్కడ ఉన్నదో వెతికి తీసుకురా అని ఆ అన్నంలో మళ్ళా విసర్జించి లేచిపోయారు. వెంటనే వాడు ఆ మళ్ళా ఆ రూపంలో ఉన్నటువంటి వారికి వచ్చిన తర్వాత కళ్ళు ఎంత దయండి, ఎంత దయ ఆ మహాత్ములకి, శ్రీ గురుదేవులకి ఎంత పరమమైన అనుగ్రహం అండి. ఎంత అనుగ్రహం లేకపోతే చాలా మంది మహాత్ములు ఏంటంటే కేవలము జ్ఞానాన్ని మాత్రమే ప్రసాదించగలరు, పొట్ట గురించి చూసే వాళ్ళు ఎవరూ లేరు. కానీ మనకి ఈ రూపంలో ఉన్నటువంటి శ్రీ గురుదేవులు ప్రప్రథమంగా కొత్త వారు ఎవరన్నా వస్తే వారికి ముందర ఏమైనా పెడితే గాని వచ్చారా, అయితే వాళ్ళకి ముందర ఇది వాళ్ళకి భోజనం సమయం అయితే భోజనం పెట్టాలి, పలహార సమయం అయితే పలహారం పెట్టాలి. మేము ఇవన్నీ తినడానికి కాదండి, ముందర మేము బాబుగారి దర్శనానికి వచ్చామండి. శ్రీ గురుదేవ్ ఏమని చెప్తున్నారు, ఇలా అంటున్నారండి, నేను చెప్పిన పని చేసిన తర్వాత నువ్వు తిరిగిరా అని మాలాంటి వాళ్ళకి పంపిస్తున్నారు. నేను చెప్పిన పని ఏంటి, వాళ్ళకి ప్రసాదం పెట్టిరమ్మన్నా, నువ్వు ఎలా చెప్తావో తెలియదు, పెట్టి తీసుకురా వెళ్ళి శ్రీ గురుదేవుని ప్రసాదం పెట్టమన్నారండి మీకు. అంటే వాళ్ళు అప్పుడేం చేస్తున్నారు, బాబుగారు పెట్టమన్నారా, గురుదేవులు పెట్టమన్నారా, అయితే తప్పకుండా వదిలిపెట్టకుండా తీసుకోవాలి, అంత పవిత్ర భావనతో పెట్టి తల్లులు అలాగే ఉండేవారు, తీసుకుని ప్రసాదం కూడా అంత ఇంటి భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేణ గంగి గోపాలు గరిటడైనను చాలు కడవడైన నేని కరము పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. అందుకని గురుదేవులు ఎప్పుడు ఎక్కడా కూడా వద్దు అన్నటువంటి మాట అనిపించేవారు కాదు, ఎవరిని నొప్పించేవారు కాదు. తీసుకొచ్చినటువంటి పదార్థంలో ఏ కొంచెమైనా కూడా తాను తీసుకుని సంతృప్తి పరుస్తుంది. నిజమైన సంతృప్తి అనేటువంటిది వారి స్వరూపం కాబట్టి మనకు కూడా అటువంటి సంతృప్తిని ప్రసాదించే. అందుకని ఇక్కడ భిన్న భిన్న భావాలు కలిగి ఈ మమకారంలో ఎవరైతే కుంచుకుపోతూ ఉంటారో వారిని లేవతీయటం కోసం అనేక విధాలైనటువంటి మధురమైనటువంటి బోధ అమృతాన్ని ప్రసాదించడమే కాకుండా కీర్తనల రూపంలో కూడా గురుదేవులు అనుగ్రహిస్తుండేవారు. అందుకని ఒక కీర్తన పాడుకుని ఉంది, మమకారములో పడకుమీరా, మమకారములో పడకుమీరా, మమకారములో పడకుమీరా, మమకారములో పడకుమీరా, మాధవుని తలపరాజీవా, మాధవుని తలపరాజీవా, మాధవుని తలపరాజీవా, మాధవుని తలపరాజీవా, మమకారములో పడకుమురా, మమకారములో పడకుమురా, జీవా భార్య పుత్రుల బంధుమిత్రుల, భార్య పుత్రుల బంధుమిత్రుల, మమకారములు మాయలేరా, భార్య పుత్రుల బంధుమిత్రుల, మమకారములు మాయలేరా, మరువకురా మాధవుని కౌదమును, మరువకురా మాధవుని పదములు, మరువకురా మాధవుని పదములు, మరువకురా మాధవుని పదములు, మదిలో సదా నిలుపరా, మదిలో సదా నిలుపరా, మరువకురా
నీ పదములు మరువరు నీ పదములు మదిలో సదా నీలు పరా మదిలో సదా నీలు పరా మమకారములు పడకుమురా మమకారములు పడకుమురా మాధవుని పడకుమురా మమకారములు పడకుమురా జీవా అది నాది ఇది నాదని అది నాది అది నాది ఇది నాదని అది నాది ఇది నాదని క్రోధ మద లోభమోహ మోలు కామ క్రోధ మద లోభమోహ మోలు కామ క్రోధ మద లోభమోహ మోలు కామ క్రోధ మద లోభమోహ మోలు కాన గురు చరణములే నీను రక్షించురా గురు చరణములే నీను రక్షించురా
గురు చరణములే నీను రక్షించురా
శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ
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 శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ ఇది శ్రీ గురుగీత. శ్రీ గురుదేవుని నుండి వచ్చినటువంటి వాక్కు శ్రీ గురుగీత. అమకారంలో పడకుమర మాధవుని తలపరాజి భార్యాపుత్రుల నమకారములు మాయలేరా. చాలా మంది భార్యాపుత్రులు అంటే ఏంటి, ప్రేమ ఉండొచ్చు మమకారం చెందకూడదు. ప్రేమ ఉండాలి, ధర్మం అది, కానీ మమత్వాన్ని చెందకూడదు. మమత్వాన్ని చెందడంలో ఏమైపోతుంది, నువ్వు కావాలి వచ్చి కూర్చోవాలనుకున్న సమయానికి వాళ్ళు పెద్ద అయిన తర్వాత రావటంలే. అప్పుడేమైపోతుంది, నీ మనోభావన వికలమైపోతుంది. విషయాన్ని ఎవరు తెచ్చుకుంటున్నావు అప్పుడు, ఆ వికలత్వానికి కారకులెవరు? మనలో ఉన్నటువంటి ధర్మమైన ప్రేమకు బదులు దానిని బాగా పెంచుకున్నాం. పెంచుకోవడం చేత అది మమత్వాన్ని చెందుతుంది. మమకారము వాళ్ళనో వీళ్ళనో చెప్పలు పెడతాం. ప్రేమ ఉండొచ్చు, మమకారం ఉండకూడదు. కాబట్టి భార్యాపుత్రుల బంధుమిత్రుల మమకారములు మాయలురా, మాయలేరా. మరొకరా మాధవుని పదములు, మరొకరా నువ్వేంటి, నీ పిల్లల్ని లాలించు పాలించు ప్రేమతో ధర్మాన్ని నిర్వర్తిస్తూ మాధవుని పదములు, మరొకరా. ఇప్పుడు మదాలస అటువంటి భగవత్ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని
వాళ్ళ పాప ఆయన ఆడిస్తూ ఆవిడ అలా లాలించిందిట, ఇది నీవు కాదురా, ఇది నీవు కాదురా, నువ్వు అసలు బ్రహ్మాని వేరా అని జోలపాట. నువ్వు శుద్ధుడవు, పరిపూర్ణుడవు, నువ్వు అటువంటి వాడే, కానీ నువ్వు ఈ తాత్కాలికమైనటువంటి ఈ ఆవేశాలకు లోనయ్యేటువంటిది కాదు నీది, నువ్వు ఇది కానిదై ఒకటి అది నువ్వు అని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో మొదలు పెట్టినటువంటి ఆయమ్మ ఆ బిడ్డ పెద్దవాడయ్యేసరికి ఏమైంది, బిడ్డ పెద్ద ఆత్మస్వరూప అనుభూతి. శ్రీ గురుదేవులు కూడా అలాగే తల్లిదండ్రులు తాము ఆచరిస్తూ పిల్లలకి ఫీడ్ చేస్తే అది ధర్మం, మంచి అలవడుతుంది వాళ్ళకు కూడా. నువ్వు చేయకుండా పిల్లలు మాత్రం మంచి వాళ్ళు అవ్వాలంటే విలన్ కొడుకు విలనే అవుతాడు, హీరో కొడుకు హీరోనే అవుతాడు. ఇప్పుడు హీరో ఎవరు ఇక్కడ? పరమాత్మ. విలన్ ఎవరు? నీ యొక్క స్వభావం, మనసు యొక్క చాంచల్యం. మనసు యొక్క చాంచల్యం చేస్తే ఏమైపోతుంది? నీ దై ఉన్నటువంటి ఒక అనంతమైనటువంటి ఒక తత్వ స్వరూపాన్ని నువ్వు నీ జీవితాన్ని అనుభవించాల్సింది కాస్త దిగచాటు చేసుకుంటున్నావు. కాబట్టి జాగ్రత్త సుమా అని హెచ్చరిక అన్నమాట శ్రీ గురువు. అది నాది ఇది నాదని విలవిల్లాడిపోతున్నాను. అది నాది ఇది నాది అని పిల్లల్ని అంటాం కదా, అమ్మ నాది, నాన్న నాది, ఈ నేర్పిన తర్వాత బొమ్మ కూడా నాదంటున్నది ఆ పిల్లవాడు. పాపం అమ్మను నాన్న నాదంటాం బానే ఉంది, బొమ్మ చేతికి ఇస్తే నాదంటుంది, తర్వాత హ్యాండ్ బ్యాగ్ నాదంటుంది, ఆ సరదా ముచ్చగా తీసుకువెళ్లి బయటకు తీసుకెళ్లి ఆడతా పాడతా పారేసి వస్తుంది. అప్పుడు కూడా ఆ పిల్లని నాది అన్న మమకారం తెలియని స్థితి వాళ్ళది, తెలిసిపోగొట్టుకున్న ఏడుపు వేళది. ఇప్పుడు నాది ఎక్కడ దాకా నాకుతాం? నాది అనేది ఎంతవరకు మనకి అందుబాటులో ఉంటుంది? కాబట్టి ఇది ఏది కానిది ఒకటి ఉన్నది, ఇదేది నీది కాదురా, అది నాది ఇది నాదని విర్రవిగుతున్నావు, ఇదేది నీది కాదురా. నీకంటే నేను చెప్పాను కదా రెండు ముక్కల్లో చెప్పొచ్చు, కనిపించేదేది నీవు కాదురా, కనిపించనిది ఏదైతే ఉన్నదో అది నువ్వురా, ఇంతే తక్కువ గొప్ప విషయమే. అహర్నిశలు జీవితం వచ్చిన తర్వాత కళ్ళు చెవులు కాళ్ళు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాటి పనే దైవిక మానవు. దాన్ని ఎలా తీసుకురావాలో, దాన్ని ఎలా అనుభవించాలో మనకి మాటి మాటికి గుర్తు చేసి దాన్ని చక్కగా మనకు అనుభవానికి అందిస్తున్నాడు గురుదేవుడు, శ్రీ గురుదేవుడు. అది నాది ఇది నాదిని విర్రవీగెదవు, ఇదేది నీది కాదురా. నేను నాది దూరమైనప్పుడు నీవు నీవుగా మిగిలిదవురా, నిలిచెదవురా, నీవు నీవుగా నిలబడడం అక్కడ ఉంటుంది. అది చచ్చిన తర్వాత రావాలంటే రాదు, బ్రతికుండగానే గుర్తించాలి. చచ్చిపోయిన తర్వాత వచ్చేది ఎత్తుకోతలే, అస్థికులు మాత్రమే, బూడిద అది కూడా ఉంటుంది. బ్రతుకున్నప్పుడు చూసినా చూడకపోయినా చనిపోయిన తర్వాత ఆ బూడిద అస్థికులు తీసుకెళ్లి కాశీ తీసుకెళ్లి భక్తిగా కలిపిస్తాం. మరి బ్రతికున్నప్పుడు కాస్త మంచినీళ్ళు ఇవ్వమంటే అక్కడ ఉన్నాయి తీసుకు తాగు, ఏదైనా కోరిక మీద కొంచెం పాపం కొంచెం ఏదైనా తీపుంటే పెట్టరా, నాలుగు మరి లాగేస్తుంది. ఇంకా నీకు జహ్వా చాపల్యం చావలే, ఆవకాయ అంటే చాలు, ఉరికురికి పడుతుంటాం, ఇంకా జహ్వా చాపల్యం చావలే. బ్రతికుండగా కాస్త సహాయం చేసి పెద్దవాళ్ళకి వాళ్ళ చిన్న మనస్తత్వమైంది పెద్దవాళ్ళు అయ్యారని వాళ్ళకి సహాయం చేయడం అనేసి వారు పోయిన తర్వాత అస్థికలు తీసుకెళ్లి కలిపితే పుణ్యం వచ్చేస్తుందా? మన అంతరాత్మను మనం ఒకసారి అడుక్కున్నాం, మన మనస్సుని మనం ఒకసారి క్వశ్చన్ చేస్తే మన మనస్సు చెప్తుంది నువ్వు చేసేది ఎంత అబద్ధ ప్రేమో నిజమైన ప్రేమ. నేను నాది దూరమైనప్పుడు ఈ నాదిని ఏమంటున్నప్పుడు నా కాళ్ళు నొప్పి, నా తలనొప్పి, నాకు జ్వరము అని నాకులే, మరి నేను దీనికి భిన్నంగానే ఉన్నది. ఏది ఇప్పుడు నేను ఇందులో?
ఏది నేనుగా ఉన్నది పోనీకి తెలియటల్లా, చచ్చిపోయిన నాడు ఇక్కడ పడుకోబెట్టి శవాన్ని మా తాత పోయాడు అంటున్నావు. మరి పోయిన వాడు తాత, ఉన్నవాడు తాత? అదేంటి మా తాత పడుకుంటే పోయాడు అంటున్నావు? నీకు రెండు అయితే తాతమ్మ, నీకు రెండు తాతలు ఉన్నారా? వెళ్ళిన తాత ఒకటి, ఇక్కడ పడుకున్న తాత ఒకటా? లేదురా, ఈ తాతిక లేడురా. మరి లేకపోతే ఇదేవాడు పడుకున్నది? ఇప్పుడు వెళ్ళే తాత ఇప్పుడు ఎక్కడ ఉంటాడు చెప్పు. అంటే నువ్వు నేను వెళ్ళలేము రాక, తర్వాత వెళ్తాం తప్పకుండా, కానీ ఇప్పుడు వెళ్ళలేం ప్రస్తుతం. ఇప్పుడు ఇక్కడ ఉన్న తాత ఎవరు? మరి పోయాడు. పోయాడంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటే, కనిపిస్తున్న వాడిని కాదంటున్నావు, పోయిన వాడినేమో తాత అంటున్నావు, ఎట్లా సత్యతే? కాదురా, ఈ తాతిక లేదురా, ఇంకా కొన్ని గంటల్లో ఉండడురా, ఈ దేహం కూడా ఉండదు ఇక్కడ. కాబట్టి ఏను నేను, కాబట్టి నేను నాది. ఇక్కడ రేపు మనందరికి కూడా జరిగేది మళ్ళీ అన్నాడు ఉన్న సత్యం, అదే నగ్న సత్యం అది. ఆ నేను నాది దూరం అయినప్పుడు అది మన ఈ జీవితం ఉన్న గానీ విచారణ ద్వారా తదనుభూతిని మనం పొందితే నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకున్నవాడు అవుతావు. ఎవరిల్లు? వాళ్ళని చక్క పెట్టుకున్న వాళ్ళు. మనం ఇప్పుడు సంపాదించే సంపాదనలన్నీ పరులు చేయలో పోయడానికే, ఎవరో ఎవరికో ఉపయోగపడడానికే. నువ్వు ఎన్ని చేసినా ఇంకొక దానికి ఇంకొక దానికి, నీ దేహానికి చేసుకున్నా మరో క్షణం నుంచి కంపబడతావు. మరి నీళ్లు నువ్వు చెక్క పెట్టుకోవాలంటే ఇటువంటి ఆత్మభావనని సర్వదా సర్వదా శ్రీ గురుదేవులు చెప్పినటువంటి భావాన్ని మనం ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అది నిత్యంగా సత్యంగా ప్రకాశం. నేను నాది దూరమైనప్పుడు నీవు నీవుగా మిగిలేదవురా, అది నిదే. ఇది నిజమురా, ఇది సత్యమురా, ముద్ర వేశారు గురుదేవులు. ఇలా చెబుతూ స్వామివారి, ఇది నిజమురా, ఇది సత్యమురా అని ముద్ర వేశారు మన అందరికీ. కామ క్రోధ మద లోభ మోహములు కానరాక నిన్ను కబలిస్తూ ఉంటే కాంచలేవురా, వీటిలో పడి కాంచలేకపోతున్నావు సత్య మార్గాన్ని. కానీ అటువంటి వీటిని వీడి నువ్వు అటువంటి స్థితికి రావాలంటే గురుచరణములే నిన్ను రక్షిస్తాయి అని అలనాటి నుంచి సనాతనమైనటువంటి ఇటువంటి తత్వాన్ని ఎప్పటి కాలం నుంచో ఇప్పటి వరకు ఇంకెంతవరకైనా మళ్ళాంటి వాళ్ళు ఎన్ని దేహాలు మారినప్పటికీ తత్వం అనేది మాత్రం మారడల్లా. సత్యం ఎప్పుడూ సత్యమే, సత్యం మారినటువంటి. అందుకని సత్యమైనటువంటి సత్య స్వరూపుని యొక్క చరిత్రలు ఉన్నాయే, ఒక అవతార ఘట్టం, అవతార లీలలు. అది సత్య స్వరూపుని ముఖస్థుగా ప్రవహిస్తూ ఉంటే మనకి ఇంకెంత అనుభూతి, ఇంకెంత ఆనందం. అందుకని ఈ గురు శిష్య సాంప్రదాయం అనేటువంటిది ఈనాడు కొత్తగా వచ్చినటువంటిది కాదు. భగవంతుడు భక్తుడు, ఇంకా లోటుకు వెళితే గురుదేవుడు శిష్యుడు, ఇంకా ముందుకెళ్తే గురుదేవులు ఒక్కరే. గురుదేవుని నేడు ఒక శిష్య పరమాణువుగా అక్కడ నిలబడుతుంది తగిన శిష్య. కాబట్టి ఇదే తత్వాన్ని మనకి భగవద్గీతలో కూడా శ్రీ గీతాచార్యుడు మనకి అనేక 18 అధ్యాయాల రూపంలో తత్వాన్ని ఉపదేశం చేశాడు భగవద్గీత. అటువంటి భగవద్గీత 18 అధ్యాయాల్లో 3 షట్కాల్ని వివరించారు మహాత్ములు. కర్మషట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కముని 3 షట్కాలు విభజించారు. ఈ 3 కర్మషట్కము అనేటువంటిది శ్రవణముగా, భక్తి షట్కము అనేటువంటిది మననముగా, జ్ఞాన షట్కం అనేటువంటిది నిధిధ్యాసగా మహాత్ములు మనకి అందించారు. మనకందరికీ తేలికైనటువంటిది ఇటువంటి ఇంత భగవద్గీతలో 18 అధ్యాయాలలో మనకి బాగా తేలికైనటువంటిది ఏంటి? చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తాడు ఏమిటి, భగవంతుని చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలి? భక్తి కావాలి అంట, భక్తి కావాలి. అలాగే అధ్యాయం కూడా చిన్నగా 20 శ్లోకాలలో మనకి భగవంతుడు తెలియజేశాడు. శ్రీ గురుదేవులు కూడా మాటి మాటికి మనకి తేలికైన పదాలలో అటువంటి భగవత్ తత్వాన్ని ఆ భక్తి రూపంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇటువంటి భక్తి యోగం ద్వారా మనకి
ప్రసాదించారు శ్రీ గురుదేవులు. అంతకు ముందు కర్మశక్తం, సరే నిష్కామ కర్మ, ఇది మనం భగవద్గీత మొదలు పెట్టాం ఇప్పుడు ఎవరు. కానీ అర్జునుడు ప్రప్రథమంగా అసలు మనం మొదటి అధ్యాయం దాటండి, ప్రథమం ఉన్నటువంటి 17 అధ్యాయాల్లోకి వెళ్ళలేము. ఇంతకీ మొదటి అధ్యాయం ఏమిటంటే ఆడవడం, ఏ ఏడుపు దొంగ ఏడుప, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు ఏడుస్తారు కొంతమంది, దొంగ ఏడుపులు ఏడవకూడదు. అర్జునుడు ఏడ్చినటువంటి ఏడుపు ఎటువంటిది, నిజమైనటువంటి ఆవేదనతో కూడినటువంటి ఏడుపు ఏడ్చాడు. ఎక్కడ ఏడ్చాడు, ఎదురింటి వాళ్ళింటికి వెళ్ళో, పక్కింటి వాళ్ళింటికి వెళ్ళో, రోడ్డు మీద పోయేవాడిని ఆపోయి ఏడవలే. ఎక్కడ ఏడవాలి, సమర్థుడైన గురుదేవుడి దగ్గర తన ఆవేదనని నివేదించుకోవాలి. అది మనం నోటితోనే చెప్పక్కర్లా, ఆశ్రయించి ఉంటే అప్పుడు గాని మనకి ఆ తత్వం అర్థమవదు. ఆశ్రయించడం ఏంటి, ఇందాక మా గురు సోదరు చెప్పారుగా, శరణు పొంది ఉండటం, ప్రభు నువ్వు తప్ప ఇంకొకటి లేవు. అదే చేశాడు అప్పటికి అర్జునుడు. ప్రథమ యోగంలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటిదంతా కూడా అర్జునుడి యొక్క వ్యాఖ్యానము, ధృతరాష్ట్రుడు పలికిన ఒక్క శ్లోకం, ఒక్క మంత్రం అంటాను. భగవద్గీత అంటే మంత్ర, భగవంతుడి ముఖస్థుగా వచ్చాయి కాబట్టి. తర్వాత అర్జున విషాద యోగం అయిన తర్వాత సాంఖ్య యోగంలో అర్జునుడు ఏ స్థితికి వచ్చిన తర్వాత భగవద్గీత మొదలైనది, శ్రీ భగవాన్ వాచ అనేది, అంటే తన తప్పును తాను గుర్తించి అప్పుడు నువ్వు తప్ప, రాత్రి అనుకున్నావు కదా, నిన్ను ఎప్పుడు అనుకున్నావు, నీవు తప్ప ఇతరం ఎరుగా, నువ్వు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావన అక్కడ అర్జునుడు కలిగింది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత, ఉత్తమూఢత్వం కాదు సమ్యక్ మూఢత్వం అంట. అక్కడ నేను చాలా మూఢుణ్ణయ్యాను, ఈ నాలుగు నుంచి రాలా, ఆయనకి గొంతు నుంచి రాలా ఈ మూఢత్వం అనేటువంటి భావన, నాభి నుంచి ఇక నాకు దిక్కు తోచిదల్లా ప్రభు, నేను చాలా కృపణున్నాయని అనుకోదాకా, నేనేంత వరకు ఏమిటేటో మాట్లాడుతున్నాను ప్రభు. అందుకని ఇటువంటి కార్పణ్య దోషం, ఈ దోషం అనేటువంటి స్వభావం నాకు కలిగి ఉన్నది, దీని నుంచి బయటకు వచ్చా. కాబట్టి హెచ్చేస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్య స్నేహం షాధి మాం త్వాం ప్రపన్నం, నువ్వు నాయందు నన్ను అనుగ్రహించి నాకు ఏది శ్రేయస్సో అటువంటి విషయాన్ని నాకు తెలియచేయి ప్రభు, నువ్వు నీకు శరణు పొంది ఉన్నాను అని అర్జునుడు శరణు పొందాడు. అప్పటి నుంచి భగవద్గీత శ్రీ స్వామివారు గీతాచార్యుడు జగద్గురుదేవులు మొదలుపెట్టారు భగవద్గీత, మొదలుపెట్టి సాంఖ్యయోగంలో అంతా తీసుకొచ్చారు విషయాన్ని. కానీ సంఖ్యతో కూడి ఉన్నటువంటిది సాంఖ్యయోగం, మనలాంటి వాళ్ళకి అర్థమయ్యేట్టు లేదు. ఎందుకని, అది అర్జునుడు ఒక్కడి కోసమే చెప్పలా భగవద్గీత. అందుకని ముందునే మన ప్రార్థనా శ్లోకాల్లో చెప్పుకుంటాం, సర్వోపనిషదో గావు దుర్ఘా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీత అమృతం మహత్. మహత్తరమైనటువంటి గీత అనేటువంటి అమృతం అనేటువంటి పాలని సుధీర్భోక్త, మంచి జ్ఞానం సంపాదించుకోవాలనేటువంటి వాళ్ళకి ఇది భోక్త బాగా అనుభవింపబడి ఉన్నది. మరి అర్జునుడు ఎవడు ఇక్కడ కాస్త దూరం చేసుకున్నట్ట, ఎందుకని ఆవు నుంచి పాలు తీయాలంటే దూడ ముందు కొంచెం చేపాలి. అందుకని అక్కడేంటి ఉపనిషత్తులన్నీ గోవుగా మలుచుకొని పాలు పిండేటువంటి వాడు గోపాలుడే మన కృష్ణయ్యే, పాలు పిండేవాడు శ్రీకృష్ణ ప్రభువే జగద్గురుదేవులే. కానీ దూడగా మాత్రం అర్జునుడు పెట్టుకున్నాడు అక్కడ, అంటే వారికి అందిస్తూ ఇక ఎంతకాలమైనా కూడా మనకి ఇది అందుతూనే ఉంటుంది, ఎప్పటికీ మరపురు అన్నటువంటి తత్వం అది గురుదేవుడు అనేటువంటిది అనేది గుర్తుండేలాగున మనకి అందించినటువంటిది గీత అమృతం అనేది. కాబట్టి సంఖ్యలో మనకి ఇంకా బాగా తెలియట్లేదు కనుక ఇంకా విశదీకరించి తెలియచేయటం కోసం మనందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ మహానుభావుడు కర్మయోగంతో సత్మయోగాలు స్టార్ట్ చేశారు, మొదలుపెట్టారు. కాబట్టి అటువంటి సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు మన ఎడల ఆయన అపారమైనటువంటి కృపని మన ఎడల కురిపిస్తూ అటువంటి శక్తిని భక్తిని వారి ఎడల ఉండేటువంటి అటువంటి భక్తి శ్రద్ధల్ని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనకి ప్రసాదించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యము ఆయురారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. ఇంతవరకు ఏ తత్వం గురించి అయితే మాట్లాడుకున్నాము, అటువంటి తత్వస్వరూపులు ఎవరు ఏ భగవంతుని ఆశ్రయించారో ఏ గురుదేవుని ఆశ్రయించారో వారి యందు మనస్సుని ఏకాగ్రత చేసి మనస్సుని అంతర్ముఖం చేసి కొంతసేపు ధ్యానం చేసుకుని తత్వ కార్యక్రమానికి ముందుకు వెళదాం. మూడుసార్లు ప్రణవాన్ని పూరించండి. Oh.